పేతురు రాసిన రెండవ పత్రిక 11 వచనం నుంచి 16 వచనం చూద్దాం. పేతురు రాసిన రెండవ పత్రిక 2:11 నుంచి 16 వచనం వరకు చూద్దామండి. దేవదూతలు వారి కంటే మరి అధికమైన బలమును శక్తియు గలవారైనను ప్రభు ఎదుట వారిని దూషించి వారి మీద నేరము మోప విరతురు. వారైతే పట్టబడి చంపబడుటకే స్వభావ సిద్ధముగా పుట్టిన వివేక శూన్యములగు మృగముల వలె ఉండి తమకు తెలియని విషయములను గూర్చి దూషించుచు తమ దుష్ప్రవర్తనకు ప్రతిఫలముగా హాని అనుభవించుచు తాము చేయు నాశనముతోనే తామే నాశనము పొందుదురు. ఒకనాటి సుఖానుభవము సంతోషమని ఎంచుకొందురు. వారు కలంకములను నిందాస్పదములునై తమ ప్రేమవిందులలో మీతో కూడా అన్నపానములు పుచ్చుకొనుచు తమ భోగములయందు సుఖించుదురు. వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును అస్థిరులైన వారి మనస్సులను మరలు కొల్పుచు లోభత్వమందు సాధకము చేయబడిన హృదయము గల వారును శాపగ్రస్తులునైయుండి తిన్నని మార్గమును విడిచి బయేరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించను. అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను. ఎట్లనగా నోరు లేని గార్ధవము మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనము అడ్డగించెను. పరిశుద్ధమైన మా తండ్రి, ఇది నీ వాక్యం కాబట్టి నీ సన్నిధి దానికి వచ్చి బతిమలాడుకుంటున్నామా ప్రభ. మీరే మాట్లాడండి, ఇది నీ వాక్యం గనక నువ్వు మాత్రమే అర్థం చేస్తే తప్ప మాకు దిక్కు లేదు. కనుక ప్రభ మీరే సహాయం చేయండి, ప్రభ మమ్మల్ని బలపరచండి, హెచ్చరించండి. ప్రభ మీరే మాతో మాట్లాడితే మేము బతుకుతాం గనక మీరే మాకు సహాయం చేస్తారని నమ్ముతూ యేసు నామములో ప్రార్థన అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్. పేతురు రాసిన రెండవ పత్రిక 2:11 నుంచి 16 వచనం వరకు చూసాము. అయితే ఈ పేతురు గారు మొదటి పత్రిక ఎందుకు రాశారు, రెండవ పత్రిక ఎందుకు రాశాడని మనం ఆలోచించాం ఇంతకుముందు. మొదటి పత్రిక కేవలం అక్కడ ఉన్న వాళ్ళు విశ్వాసులైన వాళ్ళు, 5 ప్రాంతాల్లో చదివి ఉన్న విశ్వాసులైన వాళ్ళు హింసను ఎదుర్కొంటున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించిన దాన్ని బట్టి, సువార్తను ప్రకటిస్తున్న దాన్ని బట్టి. అయితే వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి రాశాడు. తర్వాత కొన్ని లోపాలు ఉంటే వాళ్ళని హెచ్చరిస్తూ ఆజ్ఞాపిస్తూ ఆ పత్రికను రాశాడు. రెండో పత్రిక ఆయన రాసినప్పుడు ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే బయట హింస ఉంది అలాగే, అంటే సమాజంలో యూదుల నుంచి, గవర్నమెంట్ నుంచి, ప్రభుత్వం నుంచి క్రైస్తవులను హింసిస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. సంఘం బయట శ్రమలు ఉన్నాయి, సంఘం లోపల తప్పుడు బోధలు ఉన్నాయండి, రాంగ్ టీచింగ్స్, తప్పుడు బోధలు. తప్పుడు బోధలు ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు రెండవ రాకడ రాడు, రెండవ రాకడ లేదు, అసలు ఆయన రాలేడులే, చాలా సంవత్సరాలు అని చెప్పి 1000 సంవత్సరాలు అవుతుంది వస్తాడు వస్తాడని ఇంకా రాలేదు, అసలు లేనేలేదు రెండవ రాకడ అని కొంతమంది ఈ బోధను బోధించడం ప్రారంభించారంటే, ఎవరంటే సంఘంలో ఉన్న వాళ్ళే అంట, ఎవరు బయట నుంచి రాలా, సంఘంలో ఉన్న మన సహోదరులే వాళ్ళ మధ్యలో నుంచే బయటకు వచ్చి అలా బోధించటం ప్రారంభించారంట. అయితే అక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే, రెండో పత్రిక రాసినప్పుడు బయటనేమో శ్రమలు సంఘానికి, ఆ సంఘం లోపలేమో తప్పుడు బోధలు. అలాంటి పరిస్థితిలో ఈ పత్రికను పౌలు గారు రాశారు. సంఘం బయట శ్రమలు, సంఘం లోపల తప్పుడు బోధలు, ఇలాంటి పరిస్థితిలో ఆయన పత్రిక రాస్తూ, అందుకనే 2వ అధ్యాయం మొత్తం అబద్ధ బోధకులు ఎలా ఉంటారు, వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి, వాళ్ళ బోధ ఎట్లా ఉంటుంది అనే విషయాలు వివరించబడతాయి. అందుకనే ఇది యూదా పత్రిక చదివితే ఇంకా క్లారిటీగా మనకు అర్థమవుతుంది, రెండు ఒకేలాగా ఉంటాయి. ఈ 2వ పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 11 నుంచి 16 వచనం వరకు చాలా విషయాలు చూసాం మనం. ఏం చూస్తున్నామంటే, వారి యొక్క స్వభావం, నిజంగా అబద్ధ బోధకుల స్వభావం ఎట్లుంటది, వాళ్ళ యొక్క క్యారెక్టర్ ఎట్లా ఉంటది మనం ఇక్కడ చూద్దాం. వాళ్ళు పైనుంచి కనుక కొంత 9-10 వచనాలు కలిసి ఉన్నాయి కాబట్టి కొంచెం పైనుంచి వస్తే ఇంకా ఈజీగా అర్థం అవుతుంది. భక్తులను శోధనలో నుంచి తప్పించుటకు దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశలు కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వము నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావల్లో ఉంచుటకును ప్రభు సమర్థుడు. పైన సుధమ గుమర్రలో నుంచి లోతును విడిపించాడు కాబట్టి అటు నీతిమంతులను కాపాడడానికి, అనీతిమంతులను శిక్షించడానికి ఎలా చేయాలో ఆయన తెలుసు అంట బాగా. ఎవరికి? దేవుడికి. ఇక్కడ ఏమంటారంటే, వీరు ఎగువ గల వారును స్వేచ్ఛాపరులైన మహాత్ములను దూషింప విరవకయున్నారు. వాళ్ళు మహాత్ముల్నే దూషిస్తారంట. అబద్ధ బోధకుల లక్షణాలు, వాళ్ళ యొక్క స్వభావం ఏంటంటే, వాళ్ళు చాలా అంటే ఈ 10-11 వచనాల్లో చూస్తే వాళ్ళ గర్వపూరితమైన స్వభావం చూస్తాం. ఇక్కడ వాళ్ళ గర్వాన్ని చూస్తాం, అంటే అధికారాన్ని తిరస్కరించే వాళ్ళు అధికారాన్ని తిరస్కరిస్తారట. అంటే ఇప్పుడు ఇంకో రకంగా మాట్లాడాలంటే, అబద్ధ బోధకులు వాళ్ళు ఏ అధికారాన్నైనా తిరస్కరించే వాళ్ళంట. వాళ్ళు గర్విష్ఠులు, స్వేచ్ఛాపరులు. అదే 11వ వచనం చూస్తాం, దేవదూతలు వారి కంటే మర్యాదికమైన బలమును శక్తియు గలవారైన ప్రభు ఎదుట వారిని దూషించి వారి మీద నేరము మోప వెరతురు. అంటే దేవదూతలకి వాస్తవానికి మనకంటే ఎక్కువ శక్తి ఉంది కదా. దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడట దేవదూతలు కూడా భయపడతారంట. ఎవరి మీదనైనా నేరం మోపాలంటే అలాంటిది వాళ్ళైనా భయపడతారు, కానీ వీళ్ళు వీళ్ళకు ఎంత గర్వం ఉంది చూడు అని అంటున్నాడు. ఈ అబద్ధ బోధకులు ఈ 10 సగం నుంచి అంటే వీరు తెగవగలవారు అక్కడ నుంచి ఈ 11వ వచనం మొత్తం చూస్తే వారి యొక్క వాళ్ళ అధికారాన్ని తిరస్కరించడం అంటే ఎదురించటం, వాళ్ళు గర్విష్ఠులు అంటే మహిమగల ఆత్మీయ శక్తులను కూడా దూషిస్తారు వాళ్ళు. దేవదూతలకు ఎక్కువ శక్తి ఉన్నా కూడా దేవదూతలు అట్లా ప్రవర్తించవంట. కానీ ఈ అబద్ధ బోధకులైన వాళ్ళు అలాగా దేవదూతలను కానీ లేకపోతే ఏ మహాత్ములైన ఏ వ్యక్తుల్ని కానీ వాళ్ళని దూషించడానికి అసలు వాళ్ళకి భయం ఉండదంట. అంటే కనీసం ఏమంటారు కామన్ సెన్స్ ఒక తగ్గించుకోవటం అనేది అస్సలు ఉండదంట, అస్సలు ఉండదంట. ఏం చేస్తారు మరి అని అంటే వాళ్ళంత గర్వంగా మాట్లాడే వాళ్ళు ఎవరైనా తగ్గించుకుంటారా? అందుకనే వినయంగా ఉండటం అది నిజమైన దేవుని సేవకుని లక్షణం. అహంకారం తెలుసు ఎక్కడి నుంచి వచ్చిందో మనకి, సాతాను దగ్గర నుంచి వచ్చింది, వాడు పడిపోయాడు కదా. నిజమైన ఆత్మీయ నాయకుడు సేవకుడు అయితే దేవుని అధికారానికి లోబడతాడంట ఖచ్చితంగా. కానీ ఇక్కడ అసలు దేవుని అధికారాన్ని ధిక్కరిస్తున్నట్టుగా మాట్లాడుతూ అసలు అందరి మీద నేరం మోపే అంటే మహాత్ములైన వాళ్ళ మీద కూడా నేరం మోపే దగ్గరకు వస్తారంట వాళ్ళు. ఎప్పుడైనా మన జీవితంలో మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే దేవుడు ఏర్పాటు చేసిన అధికారానికి ఒప్పుకోవాల్సింది. మనం సేవ చేసేటప్పుడు ఖచ్చితంగా వినయంగా ఉండాలి. ఇంత ఆధ్యాత్మికంగా గర్వం వస్తే అది మన పతనానికే కారణం అయిపోతుంది. ఖచ్చితంగా పతనం అయిపోతాం మనం. అబద్ధ బోధకుల్లోనంట ఈ లక్షణం కొట్టొచ్చినట్టు కనపడుతుంది. గర్వం అధికారాన్ని ఎదిరిస్తారు, అసలు వాళ్ళలో వినయం ఉండదు. పైన కూడా 1 నుంచి 10 వచనాలు కూడా చాలా విషయాలు చూశాం మీకు తెలుసు, ఇక్కడ కూడా ఉన్నాయి. వాళ్ళ బోధ ఎట్లుంటుంది, వాళ్ళ కొంచెం స్వభావం ఎట్లుంటుందో 1 నుంచి 3 వచనాలు చూసాం. తర్వాత 3 నుంచి 10 వచనాల్లో వాళ్ళని దేవుడు తప్పకుండా శిక్షిస్తాడు, వదిలిపెట్టాడు అసలు వారిని. మొదటి నుంచి ఎవరిని వదిలిపెట్టినాడు, వీళ్ళు ఇలా చేస్తే ఎందుకు వదిలిపెడతాడు అన్నట్టుగా ఖచ్చితంగా శిక్షిస్తాడని చెప్పాడు. తర్వాత 11 నుంచి ఏం చూస్తున్నాం మనం, వారి యొక్క లక్షణాలు, వాళ్ళు ఎలా స్వభావం కలిగి ఉంటారు. అబద్ధ బోధకులకి వినయం ఎట్లా ఉంటుంది, వస్తుందా, అసలు వినయంగా ప్రవర్తిస్తారా? లేదు. చూడండి ఇక్కడ వాళ్ళని ఎదిరిస్తారంట, దూషిస్తారంట. ప్రభువు ఎదుట దూషించడానికే వాళ్ళు భయపడతారు, కానీ వీళ్ళు గారు వీళ్ళు భయపడరట. 12వ వచనం చూస్తే వారైతే పట్టబడి చంపబడుటకే స్వభావ సిద్ధముగా పుట్టిన వివేక శూన్యములగు మృగముల వలె ఉండి తమ దుష్ప్రవర్తనకు ప్రతిఫలముగా హాని అనుభవించుచు తాము చేయు నాశనముతోనే తామే నాశనము పొందుదురు. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే వాళ్ళు అసలు ఎందుకు పుట్టారంటే అసలు చావడానికే పుట్టారు. పట్టబడి చంపబడటానికి పుట్టారు వాళ్ళు. అంటే వాళ్ళ స్వభావ సిద్ధంగానే, అంటే వాళ్ళ నేచర్ ఎట్లుంటది అంటే ఒక మృగాల్లాగా ఉంటుందట. వివేక శూన్యములగు అని అంటే కనీసం ఇంగిత జ్ఞానం లేని ఆ పశువుల్లాగా ప్రవర్తిస్తారట. ఇంత భయంకరమైన పోలికతో వాళ్ళని పోల్చాడు. అంటే వాళ్ళకు తెలియట కొన్ని విషయాలు అయినా వాటి గురించి దూషిస్తారంట. ఆ దూషణకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడంట, తప్పకుండా శిక్షిస్తాడంట. ఆ శిక్షణ వాళ్ళు అనుభవిస్తారంట. వాళ్ళే కావాలని వాళ్ళని వాళ్ళే నాశనం చేసుకుంటారంట. ఎవరు నాశనం చేయరంట వాళ్ళు, వాళ్ళని ఎవరు ఏం చేయాలి, వాళ్ళది వాళ్ళే నాశనం చేసుకుంటారు. ఇది అబద్ధ బోధకుల్లో లక్షణం. అంటే పేతురు గారు చూడండి, వాళ్ళని బుద్ధి లేని జంతువుల్లాగా మృగాల్లాగా పోలుస్తున్నారు. ఎందుకట్లా, ఎందుకంటే వాళ్ళు దేవుని చిత్తాన్ని చేయాలని చూస్తున్నారా, తమ శరీర కోరికలను అనుసరించి చేయాలని చూస్తున్నారు. అంటే వాళ్ళకి అర్థం కాని విషయాలను దూషిస్తారంట. అంటే వాళ్ళకి తెలీదు కానీ వాళ్ళు నోరు తెరిచారంటే బూతులు గర్వంగా మాట్లాడటం, తిట్టడం, కోప్పడం వస్తాయంట. ఏ వ్యక్తి అయినా దేవుని వాక్యాన్ని గనక తృణీకరిస్తే ఆ మనిషి ఖచ్చితంగా, ఎవరైనా సరే, అది ఆత్మీయ వివేకాన్ని ఖచ్చితంగా కోల్పోతాడు. అందుకనే ప్రతి విషయాన్ని మనం ఏం చేయాలి, దేవుని వాక్యంతో పరీక్షించాలి. అసలు ఈ ఎమోషన్స్ తో కాకుండా మనం ఎలా నడవాలి, సత్యంతో నడవాలి ఖచ్చితంగా. పరిశుద్ధాత్మ దేవుడు ఏ డైరెక్షన్ లో నడిపిస్తున్నాడు అనే విషయం మనం కూడా ఎప్పుడు పరిశీలించుకుంటూనే ఉండాలి. లేకపోతే మనలో కూడా ఇట్లాంటి లక్షణాలు ఉన్నాయో కొన్నిసార్లు వచ్చినా రావచ్చు. ఏంటి ఇది నాలో కూడా ఉన్నట్టుంది అని అనిపిస్తుంది మనకు. అనిపిస్తే పరీక్షించాల్సిందే. కానీ అబద్ధ బోధకులు అట అట్లుంటారట. 13-14 వచనాలు చూద్దాం. ఒకనాటి సుఖానుభవం అట ఏంటంట, సంతోషమని ఎంచుకుంటారట. వారు కళంకములను నిందాస్పదములునై తమ ప్రేమవిందులలో మీతో కూడా అన్నపానములు పుచ్చుకొనుచు తమ భోగముల యందు సుఖించుదురు. ఇంకోటి కూడా ఉందంట వాళ్ళ లక్ష్యం. 13-14 కలిసి చదువు. వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును అస్థిరులైన వారి మనస్సులను మరలు కొల్పుచు లోభమందు సాధకము చేయబడిన హృదయము గలవారును శాపగ్రస్తులునై ఉండి. ఎన్ని లక్షణాలు చూడండి వాళ్ళు. అబద్ధ బోధకులు అనే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు భోగాలను ప్రేమిస్తారంట. వాళ్ళు ఈ భోగాలు అనుభవించడం అంటే చాలా ఇష్టం ఉంటదంట వాళ్ళకి, సుఖానుభవం. అంటే మనం కొన్నిసార్లు ఈ తప్పుడు బోధకుల్లో లేరు బ్రదర్, ఆయన ఎంతో త్యాగంగా ఉన్నాడు, చాలా ఉన్నాడు కానీ ఆ బోధనే కొంచెం ఆయన బాగాలేదు అని అంటే, లేదు 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 అది మనకు కనిపించేది బయటికి. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు, అది వేరే తప్పుడు బోధ. త్యాగపూరితంగా ఏమీ ఏమంటారు, ఇలాంటి లక్షణాలు కనపడకుండా మొత్తం సాధువులాగుండి ఆయనలో ఏ పొరపాట్లు కనపట్లేదు కానీ ఆయన బోధనే కరెక్ట్గా లేదు అని అనుకుంటారు కొంతమంది. అట్లాంటి వాళ్ళు కూడా ఉండొచ్చు కానీ అది కూడా తప్పుడు బోధనే. అని తప్పుడు బోధకుల్లో ఖచ్చితంగా కొట్టొచ్చినట్టు కనిపించేది ఏంటంటే ఈ లక్షణాలు. ఈ లక్షణాలు ఖచ్చితంగా అనిపిస్తాయంట. అయితే వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అసలు? ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు సంఘంలో నుంచే వచ్చారంట. అంటే ఇప్పుడు ఒక సంఘంలో కూడుకుంటా ఉంటే ఆ సంఘం మధ్యలో నుంచే కొంతమంది వ్యక్తులు లేచి ఇలా ప్రసంగించటం, ఇలా తప్పుడు బోధలు తీసుకొని రావటం, ఇలాగా ఆయన రెండవ రాకడ గురించి అది లేదు అది కాదు అని ప్రసంగించటం ప్రారంభించారు. వాళ్ళు ఎవరంటే మన వాళ్ళే, మన విశ్వాసులే, మన సహోదరులే. బయట నుంచి ఎవరు రాలేదంట. అందుకనే మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే, మన మధ్యలో నుంచే వస్తారు అంటే అది నేనా, నా భార్యనా, లేకపోతే నా పిల్లలా, లేకపోతే నా సంఘంలో ఉన్న నా సహోదరుడు క్లోజ్ వ్యక్తులా, అది మా పాస్టర్ గారేనా, మా సేవకుడు, మా ఎల్డరేనా, ఎవరైనా కావచ్చు అది. అందుకనే ఎవరి వాక్యానైనా పరిశీలించాల్సిందే. ఎంత పెద్ద భక్తుడు చెప్తున్నా కూడా, ఎంత పెద్ద థియాలజీ అని చెప్తున్నా కూడా, ఇప్పుడు నేను చెప్తున్న మాటలను కూడా మీరు ఊరికే విని అరే బలి చెప్పాడు అని అనుకోవద్దు. ఖచ్చితంగా వాక్య సత్యాలతో సరిపోల్చుకోవాలి, వాక్య సత్యాలతో పరిశీలించాల్సిందే. వాక్య సత్యాలతో డయాగ్నోసిస్ చేయాల్సిందే. అప్పుడే నమ్మాలి. అంతేగాని భలే చెప్తున్నాడే, ఈయన బాగా చెప్పాడు, ఆయన కథ చెప్పాడు, ఈయన ఇచ్చి చెప్పాడు అని ఏది పడితే అది నమ్మద్దు. దేవుని వాక్యంలో ఉందా ఇది, ఇది కరెక్టే మాట్లాడుతున్నాడా, ఇలాగెందుకు అని ఆలోచించాలి. రెండవది ఇది కూడా ఆలోచించాలి, ఆయన క్యారెక్టర్ ఏంటి. కొన్ని సంఘాలు మీకు తెలుసా, కొన్ని సంఘాలు అయితే వాళ్ళ బోధ చూడవు, బోధ చూస్తారు, వాళ్ళ క్యారెక్టర్ చూసి వాళ్ళు పిలుస్తారంట. నేను చూశాను కొంతమంది సంఘాలు, వాళ్ళు ఆయన బోధ చూస్తారు, బోధ బాగుంది, మరి ఆయన క్యారెక్టరు, ఆయన ఎలాగుంటాడు, ఆయన బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఏంటి, ఆయన మనీ గురించి ఎట్లా ఆలోచిస్తాడు, ఆయన డిసిప్లిన్ ఏంటి, ఆయన యొక్క నిజంగా స్వభావం ఏంటి అని అన్ని విచారణ చేసి చూసి అప్పుడు పిలుస్తారంట వాళ్ళు, వాళ్ళ సంఘానికి ఎప్పుడైనా స్పీకర్ కావాలంటే. మనం ఎవరైనా ప్రసంగం బాగా చెప్పగానే ఈయన పిలిచేయండి, ఆయన పిలిచేయండి, మనం ఊళ్ళు ఊరిపోతాం. కానీ అది కాదు కావాల్సింది. వాక్యంతో పాటు స్వభావం కూడా ఇంపార్టెంటే, అది చాలా ప్రాముఖ్యమైంది. బోధ ఒకటి బ్రతుకోటి అయితే అబద్ధ బోధకుడే ఖచ్చితంగా. బోధ ఒకటి బ్రతుకోటి కాదు, ఏదైతే బోధించాడో అదే బ్రతుకై ఉండాలయింది. కాబట్టి వాళ్ళు ఎట్లా ఉంటారంట చూడండి, వాళ్ళు భోగాల్ని ప్రేమిస్తారట అబద్ధ బోధకులు. వ్యభిచార దృష్టి కలిగి ఉంటారట చూడండి, వ్యభిచారాన్ని చూచి ఆశించుచు, వ్యభిచారాన్ని ఆశిస్తారట. వారు కలంకములను నిందాస్పదములు నై తమ ప్రేమా విందులలో మీతో కూడా అన్నపానములు పుచ్చుకొనుచు. అయితే వాళ్ళు ఇంత ఉన్నా కూడా మీతో పాటే ఉంటూ ఎంజాయ్ చేస్తూ తింటూ తిరుగుతూ ఉంటారట. అయితే వ్యభిచార దృష్టి ఉంటుందట వాళ్ళలో. వ్యభిచారం చూసి వాళ్ళని ఆశిస్తారట. అంటే వ్యభిచారిని చూచి ఆశించుచు అంటే కొంతమంది చాలా దుర్మార్గంగా ఉంటారు. ఈ అబద్ధ బోధకులు అయిన వాళ్ళు లేకపోతే సేవకులను పిలువబడే వాళ్ళు, ప్రసంగం చేసేవాళ్ళు, ప్రసంగికులను పిలువబడే వాళ్ళలో వాళ్ళ దృష్టి బాగుండదంట. వాళ్ళు స్త్రీలను చూసే విధానం, లేకపోతే స్త్రీలైతే పురుషులను చూసే విధానం, వాళ్ళ మనసంతా ఎవరున్నారు, ఏ కొత్త ఆడవాళ్ళు వచ్చారు, ఆ ఏ అందమైన ఆడవాళ్ళు ఉన్నారు, ఆ వాళ్ళని చూసి ఆశిస్తారంట. ఏం ఆశిస్తారు? వ్యభిచారానికి ఆశిస్తారంట. అంటే వాళ్ళని ఎప్పుడు బుట్టలో వేసుకోవాలి, వాళ్ళతో ఎప్పుడు మంచిగా మాటలు చెప్పాలి, వాళ్ళతో మర్యాద ఇచ్చి వాళ్ళని చాలా గౌరవించి చాలా చక్కగా వాళ్ళని నా వైపు ఎలా తిప్పుకోవాలి, వాళ్ళను ప్రేమగా మాట్లాడి వాళ్ళతో చాలా త్యాగపూరితంగా ఉండి వాళ్ళని ఎలాగ నేను లోబరుచుకోవాలి అనే తత్వం ఉంటుందంట. ఆకర్షిస్తారు బాగా. ఈ కొత్తగా వచ్చిన వాళ్ళకి లేకపోతే ఇంతకుముందు ఉన్న వాళ్ళకి కూడా తెలియదు ఆ సంగతి. అది సేవకులైనా నాయకులైనా అది ఎవరైనా సరే వాళ్ళని చూసి ఆశిస్తారట. పాపము మానలేని కన్నులు గలవారును. వాళ్ళు ఎప్పుడు మోహపు చూపులతో చూస్తారట. అంటే ఏ అమ్మాయి ఎక్కడ దొరుకుతుంది, ఏ అమ్మాయి ఎంత అందంగా ఉంది, వాళ్ళ కళ్ళన్నీ అటువైపే ఉంటాయంట. అబద్ధ బోధకుల తత్వం ఇది. ఇది బయటికి కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు ఈ క్యారెక్టర్. అంటే కొంచెం అంటే మనం ముఖం చూసి ఈజీగా అర్థం చేసుకుంటామంటే కొన్ని ఈజీగానే అర్థమవుతాయి. కొంతమంది చాలా తెలివిగా దీన్ని మెయింటైన్ చేస్తారు, ఎందుకంటే తొందరగా తెలిసిపోతే కొడతారుగా. అంతేందుకు చాలా మంది ప్రసంగికుల్లో కూడా ఈ వీక్నెస్ ఉంటుంది. ఆడవాళ్ళని ఆడవాళ్ళను ఆలోచిస్తున్నప్పుడు, వాళ్ళని చూస్తున్నప్పుడు వాళ్ళ కళ్ళన్నీ వాళ్ళ వైపే ఉంటాయి. అంటే కొంతమందిని తప్పుగా కూడా అర్థం చేసుకుంటారు, వాళ్ళని అలా అర్థం చేసుకోకూడదు. కొంతమంది నార్మల్ గా చూసినా కూడా ఈయన నన్నే చూస్తుండు అని కొంతమంది ఆడవాళ్ళు అనుకుంటారు. అలాగా అనుకోకూడదు. జనరల్ గా తప్పుడు బోధకుల్లో ఉన్న వాళ్ళలో ఉన్న స్వభావం గురించి మనం మాట్లాడుతున్నాం. ఆయన ఏం చెప్తున్నాడంటే వాక్యం ద్వారా మనకి, వాళ్ళు వ్యభిచార మనస్సు ఉంటుందట. వాళ్ళకి వ్యభిచారాన్ని ఆశిస్తారట, వ్యభిచారిని. కొంతమంది ఇలాంటి ఆడవాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు కూడా జిత్తులు వేస్తారు. ఎవరిని బుట్టలో వేసుకోవాలని వస్తారు సంఘంలో కూడా కొంతమంది. వాళ్ళకి వీళ్ళు కరెక్ట్ దొరికిపోతారట. అంటే కొంతమంది ఆడవాళ్ళు ఎవరిని బుట్టలో వేసుకోవాలి అని వచ్చి కొంచెం మాటలలో మాటలు కలిపేసి వీళ్ళు కూడా ఆకర్షిస్తారంట. ఇంకా ఆయన కూడా అదే పనిలో ఉన్నాడు కాబట్టి వాళ్ళు కూడా ఆశిస్తారంట. అలాంటి దుర్మార్గతలు బోల్డ్ అని జరుగుతున్నాయి సంఘంలో కూడా. చాలా జాగ్రత్తగా ఉండాలి, భయంతో వణుకుతో ఉండాలి. అసలు బోధను పరిశీలించాల్సిందే, బోధకుని యొక్క జీవితం బ్రతుకును పరిశీలించాల్సిందే. పాపాన్ని ఆపరట వాళ్ళు. అసలు ఏమన్నాడు అక్కడ? పాపము మానలేని కన్నులు కలవాలంట వాళ్ళు. మానుకోరట అంటే దాని అర్థం ఏంది? కంటిన్యూస్ గా వాళ్ళు అదే పనిలో ఉంటారు. వాళ్ళ మనసు స్థిరంగా ఉండదంట. దేని మీదకి వెళ్తుందంట? మనస్సులను మరులు కొలుపుచు లోభత్వమందు సాధకము చేయబడిన హృదయము గలవారును. అబ్బాబు, అంటే వాళ్లకు ఎలాంటి మనసు ఉంటుందంటే చంచలమైన మనసు. అంటే స్థిరంగా ఉండరంట వాళ్ళు. స్థిరంగా ఆలోచించరు, స్థిరంగా మాట్లాడరు. ఒక స్థిరతత్వం ఉండదట. వాళ్ళని చూస్తేనే మీకు అర్థం అవుతుంది. ఏంటి మనిషి కొంచెం తేడాగా ఉన్నాడు, ఒక్క స్థిరత్వం కరెక్ట్గా లేదు, ఇప్పుడు ఏదో అంటాడు, ఇంకోటి ఏదో అంటాడు, ఆయన వ్యవహారం చూస్తే తేడా ఉంది, తేడా ఉంటది. అయితే వాళ్ళు ఎట్లాంటి వ్యక్తులంట, అస్థిరులైన వారి మనస్సులను మరులు కొల్పుచు. అంటే ఇది ఎవరి గురించి రాయబడ్డదో తెలుసా? కొంతమంది సంఘంలో ఉంటారంట, వాళ్ళలో కొంచెం అస్థిరత్వం ఉండదు, సారీ స్థిరత్వం ఉండదు. వీరి ఆడియన్స్ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. అంటే సంఘంలో ఉన్న వాళ్ళు కొంతమంది బలహీనులు, కొంతమంది స్థిరమైన మనస్సు లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఏం చేస్తారంటే వీళ్ళు బుట్లో వేసుకుంటారంట. అంటే పాపం వాళ్ళు బలహీనమైన విశ్వాసులు కదా, వాళ్ళని ఈజీగా మోసం చేస్తారట. ఇప్పుడు నేను ఎందుకన్నానంటే ఆ మాట, మొదటి విషయం, ఇప్పుడు వీళ్ళకే స్థిరత్వం లేదు. నేను ఎందుకన్నానంటే అది నేను హైపోథెటికల్ గా చెప్పాను, ఇక్కడ లేదు అది. కానీ ఇక్కడ విశ్వాసులు ఎవరైతే అస్థిరులుగా ఉంటారో వాళ్ళ మనసును మంచిగా తన వైపు తిప్పుకొని వాళ్ళని మోసం చేస్తారంట. ఎందుకంటే వీళ్ళేమైనా స్థిరమైన వ్యక్తుల, స్థిరమైన వ్యక్తులైతే స్థిరమైన మనస్సు కలిగి ఉంటే వీళ్ళు తప్పుడు బోధలు ఎందుకు చేస్తారు, తప్పుడు వ్యవహారం ఎందుకు ఉంటుంది తెలియదు. వీళ్ళు అట్లాంటి వాళ్ళే, ఇట్లాంటి వాళ్ళు కనబడ్డప్పుడు అంటే మంచిగా మచ్చిగ చేసుకొని వాళ్ళని, ఈ విశ్వాసుల్ని బుట్టలో వేసుకొని, ఈ బలహీనులైన విశ్వాసుల్ని, అస్థిరంగా ఉన్న విశ్వాసుల్ని బుట్టలో వేసుకొని వాళ్ళని మోసం చేస్తారంట. అది అంటే ఒక బ్యాచ్ని తయారు చేసుకుంటారు, వాళ్ళకు బ్యాచ్ని తయారు చేసుకుని పెట్టుకుంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళలో కూడా వీక్నెస్లు ఉన్నాయి, వాళ్ళు మనం చెప్తే మాట వింటారు, మాట వింటారు అనేసి కొంతమందిని తయారు చేసుకుంటారట వాళ్ళు. వాళ్ళనే మోసం చేస్తారు మళ్ళీ ఈ అబద్ధ బోధకు. వాళ్ళను వాళ్ళని ఆకర్షిస్తారు, వాళ్ళ గ్రిప్పులో పెట్టుకుంటారు, వాళ్ళని మోసం చేస్తారు. అదే కాదట, లోభత్వమందు సాధకము చేయబడిన హృదయము గల వారును శాపగ్రస్తులను నైండి. అంటే వాళ్ళ మనసంతా దేని మీద ఉంటుందంట తెలుసా అండి? తను డబ్బు పిచ్చి, లోభత్వం అంటే ధనం గురించినటువంటి ఆశ, డబ్బు సంపాదించాలి, డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కువ ఎత్తులు జిత్తులు వేసేవాళ్ళంట వాళ్ళు. ధనం ఆశతో హృదయం నిండా కలిగి ఉంటారంట వాళ్ళు. చూడండి ఆ మాట ఏమి ఉపయోగించారంట, ఆయన లోభత్వమందు సాధకము చేయబడిన హృదయం గలవారునంట. అబ్బాబా, వాళ్ళ హృదయం అట దీని అందే. అంటే ఈ ధనం పట్ల పిచ్చి, ధనం ఎట్లా రాబట్టుకోవాలి, ఏ నుంచి వస్తాయి డబ్బులు అనే విషయంలోనే వాళ్ళ హృదయం ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తుందంట. వాళ్ళ మనసు ఎప్పుడు దాని మీదనే ఉంటుందంట, ఎప్పుడు దాని మీదనే వాళ్ళు పనిచేస్తూ ఉంటారంట. వాళ్ళ మనసు, మన హృదయం అంతా డబ్బుతో నిండుంది, డబ్బు ఎక్కడి నుంచి వస్తుందా అని పాపం వాళ్ళు దాని మీదే ప్రసంగాలు చేస్తూ ఉంటారట. మీరు ఎప్పుడైనా చూసారా, చాలా మంది, కొంతమంది పాస్టర్లు కానీ, కొంతమంది సేవకులు కానీ, కొంతమంది నాయకులైన వాళ్ళు కానీ, కొంతమంది పెద్దలు కానీ, కొంతమంది మినిస్ట్రీలో ఉన్నవాళ్ళు, కొంతమంది గురించి మాట్లాడుతున్నాను, వాళ్ళు ఏ ప్రసంగమైనా చేయని దశం భాగం దగ్గర తీసుకొని వస్తారు. కంక్లూజన్ ఇస్తున్నావాను, దశం భాగం దేవునికి ఇవ్వు, ఇంకా ఇస్తాడు, ఇతవాయువా. ఆయన మాట్లాడినప్పుడు వాళ్ళు ఈ వాక్యం తీసుకున్నా కూడా అదే వస్తారు. వాళ్ళు ఈ వాక్యాన్ని ప్రసంగించినా కూడా 2 పేతురు రాసిన పత్రిక 2:10-16 వాక్యం తీసుకున్నా కూడా మళ్ళీ కన్ఫ్యూజన్ అదే చేస్తారు. అలా అంటుంది, ఏది చేసినా కూడా నువ్వు ఇంకా దేవునికి ఇవ్వట్లేదు, ఎంత ఇచ్చినా కూడా పాపం దేవునికి ఇవ్వట్లేదు అంటారు. అంటే ఇంకా రావాలి, దేవుడు ఇంకా ఆశీర్వదిస్తానని, ఇంకా ఇవ్వు 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 మొత్తం లాక్కెళ్ళిపోయి తీసుకుని పెట్టుకో ఆయన సంఘంలో. వాళ్ళ ఇంట్లో అన్ని సామాన్లు ఎత్తుకొచ్చుకోవాలి, పాపం ఇవ్వు 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 ఇవ్వు. అంటే సంఘానికి ఇవ్వటం నేర్పించకూడదా? దానికో పద్ధతి ఉంది, ఎక్కడ చెప్పాలో అక్కడే చెప్పాలి, ఎంత చెప్పాలో అంతే చెప్పాలి, ఏ సందర్భంలో చెప్పాలో ఆ సందర్భంలో చెప్పాలి, అది కూడా వాక్యానుసారంగా చెప్పాలి. అంతే తప్ప ప్రతి ప్రసంగం దాంతోనే లింకు, ప్రసంగాలే ఎక్కువ దాని మీదనే చేస్తారట. దేవుడు ఈయన ఇచ్చాడు, ఆయనకి ఇంత ఇచ్చాడు, నువ్వు కూడా ఆశీర్వదించబడుతావు నా సహోదరుడా. అంటే వాళ్ళు డబ్బు గురించి, అంటే దాని అర్థమైంది, అబద్ధ బోధకులకి ఇక వాళ్ళకి ఏం బోధ చేస్తారు చెప్పండి? డబ్బు మీదే చేస్తారు వాళ్ళు బోధ. మరి అబద్ధ బోధకుడు కాబట్టి ఏం బోధకుడు అంటారు వాళ్ళని? లేదు బ్రదర్ మంచి క్యారెక్టర్ కనీ బోధన ఇట్లా చేస్తారంటే అట్లా కూడా ఉంటారా? ఆల్రెడీ ఆ డబ్బు పట్ల వాళ్ళ హృదయం ట్యూన్ అయిపోయిందంట. అబద్ధ బోధకి మరి అలాంటి క్యారెక్టర్ లోపలికి వచ్చినప్పుడు ఇంకా క్యారెక్టర్ మంచిది, ఆయన కొంచెం బోధ కొంచెం తేడా ఉందనంటే ఎలాగా? బోధ బ్రతుకు ఒకటే ఉంటది, బోధకుటి ఉండి బ్రతుకుంటేనే తప్పుడు బోధకుడు. బోధొకటి బ్రతుకు ఒకటి అయితే తప్పుడు బోధకుడు. ఇంకో చోట అంటాడు ఇక్కడ, వేరే చోట మనం చూస్తాం తర్వాత. వీళ్ళైతే ప్రసంగిస్తారట ఇట్లుండాలి మీకు, మిమ్మల్ని ఈ విధంగా చేస్తాము, అసలు మీరు ఇట్లా ఆధ్యాత్మికంగా ఎదగాలని వేరే వాళ్ళను గురించి ప్రసంగించి వేరే వాళ్ళ కోసం వాళ్ళని మేము మిమ్మల్ని విడిపిస్తాము దీంట్లో నుంచి దాంట్లో నుంచి, అసలు ఇంత ఎదగాలి ఇట్లా అయిపోవాలి అట్లా అయిపోవాలి అని ప్రసంగిస్తారట. వీళ్ళు అదే బలహీనతలో ఉంటారంట. అంటే ఎదుటోడికో ప్రసంగం, మన జీవితానికి ఒకటి, మనం అందులో ఉంటాము, మనం వేరేవాడికి ప్రసంగిస్తామంట. అలాంటి వాళ్ళంట అబద్ధ బోధకులు. అయితే అట్లా డబ్బు పిచ్చి గురించి ఎప్పుడు చూసినా డబ్బు గురించి మాట్లాడతారు. పాపం వాళ్ళకి ఏం ప్రసంగం చేయడం, అంటే వాక్యంలో ఉన్న విషయాలను మాట్లాడకుండా వాళ్ళ హృదయం అంతా డబ్బుతో నిండి ఉంది కాబట్టి డబ్బు గురించే మాట్లాడతారట. శాపగ్రస్తులు అంట వాళ్ళు. శాపగ్రస్తులు నై ఉండి అంటే ఇంకేం చేస్తాం మరి వాళ్ళు? వాళ్ళు నిజంగా శాపగ్రస్తులేనంట వాళ్ళు. మరి శాపాన్ని పొందుకోరా? దేవుని పరిచర్య తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. ఈ పరిచర్య దేవుంది, సంఘం దేవుంది, మన పిలిచింది మనల్ని దేవుడు, రక్షించింది దేవుడు, ప్రాణం పెట్టి తిరిగి లేచింది దేవుడు, మనల్ని కొత్తగా తయారు చేసింది దేవుడు, ఆధ్యాత్మికంగా ఎదిగేలాగా చేసేది దేవుడే, అన్ని చేసేది దేవుడైతే అది వాక్యం దేవుంది. మన ఇష్టం వచ్చినట్లు బతికి, మన ఇష్టం వచ్చినట్లు నడిపించడానికి, మన ఇష్టం వచ్చినట్లు ప్రసంగించడానికి అసలు మనం ఎవరు? ఆయన వాక్యాన్ని ఆయన సంఘాన్ని ఆయన పరిచర్యనట్ల నడిపించడానికి భయపడాలి. ఆయన సర్వోన్నతుడు, మహిమగల సింహాసనం మీద కూర్చున్న మహారాజు ఆయన. నిజంగా ఆయన ఎదుట ఎవ్వరు నిలబడలేడంట, ఎవ్వరు కూడా నిలబడలేడు. అలాంటి సర్వోన్నతుని యొక్క పరిచర్యని, ఆయన వాక్యాన్ని, ఆయన్ను ఏదో మన ముందు లేడులే, మనం జీవిస్తున్నాము ఇష్టం వచ్చినట్లు అనంటే దేవుడు చాలా సీరియస్ గా తీసుకుంటాడంట దాన్ని. ఆల్రెడీ 2:4-10 వరకు చెప్పేశాడు, తప్పకుండా శిక్షిస్తాను వాళ్ళని, నేను ఏమంటారు దేవదూతల్ని వదిలిపెట్టలేదు, వాళ్ళని ఎందుకు వదిలిపెడతా? అలాగే అన్నది. జలప్రలయం జరిగేటప్పుడు నోవా టైంలో జలప్రలయం తీసుకొచ్చినప్పుడు ఆ పాపములందరినీ మొత్తం అసలు నీళ్ళలో ముంచేశానని చంపేశా, వాళ్ళనే వదిలినప్పుడు వీళ్ళని ఎందుకు వదులుతా? సుధమ కుమారులు పాపం చేసినప్పుడు వాళ్ళనే వదలలేదు, నేను వీళ్ళని ఎందుకు వదులుతా అంటే, ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. కొంతమంది సంఘంలో ఉంటారు, ఈయన ప్రసంగం ఇవ్వట్లేదు అని ముఖవీటి పెట్టుకుంటారు కొంతమంది పెద్దలు, పెద్దలు కాగాని కొంతమంది వయసులో ఉన్న వాళ్ళు, లేకపోతే కొంతమంది యంగ్ పీపుల్ కూడా, యవనస్తులైన వాళ్ళు, కొంత వాక్యం తెలిసిన వాళ్ళు, తెలియకున్నా కూడా వాళ్ళు మొహం ఇటు పెట్టుకుని ఏం ప్రసంగిస్తా, నేను పోతా, వాళ్ళకి ఏం ఆత్మ పట్టుకుంటుంది ఏమో నాకు అర్థం కాదు. అసలు నేను ప్రసంగిస్తా, నేను ప్రసంగిస్తా, అసలు నేను ప్రసంగిస్తే ఎట్టుంటుంది చూడాలి, అసలు అందరు చప్పట్టు కొడతారు, అసలు పాస్టర్ గారితో గొడవ నాకు ఎందుకు ఇవ్వట్లేదు నువ్వు వాక్యం అని, నీకు ఇవ్వకపోతే ఏమేమి సార్, ప్రపంచం మొత్తం తిరగబడిపోతుందా, ప్రపంచం అంతా నాశనం అయిపోతుందా నీ ప్రసంగం వినపోతే. దేవుడు ఏ సమయంలో ఏ వ్యక్తికి ఏమి ఇయ్యాలో దేవుడు బాగా తెలుసు. దేవుడు తప్పకుండా వ్యక్తుల్ని లేపుతాడు, ఆయన వరాలు ఇచ్చేవాడు, ఆ వరాలు ఇచ్చి వాడిని ఉపయోగించుకునేవాడు. ఆ నాకు వరం ఉన్నా కూడా ఆయన ఉపయోగించుకోవట్లేదు, మరి మనం ఎందుకు గర్వపడి ఆయన మీదికి వెళ్ళాలి, అది మంచి లక్షణమేనా? దేవుడు ఏ టైంలో ఉపయోగించుకోవాలి ఆయనకు తెలుసంట కదా, అంతవరకు వినయంగా ఉండొచ్చుగా. అసలు నాకు ప్రసంగం ఇచ్చలేరని ఓ గొడవ పెడతారు. రెండోది, కొంతమంది యవనస్తులు, పెద్దవాళ్ళు, వాళ్ళు వీళ్ళు అలుగుతారు, అసలు అలిగి ఏదో పాపం రచ్చరచ్చ చేస్తారు సంఘంలో, అసలు మమ్మల్ని వాడుకోవట్లేదు, మేము వెళ్ళిపోతాం అని వెళ్ళిపోతారు వాళ్ళు సంఘంలో నుంచి, అంటే ప్రసంగం ఇవ్వనందుకు సంఘంలో నుంచి వెళ్ళిపోతారు. ప్రసంగం ఇవ్వటం అంతా ఏమంటారు దాని ప్రదర్శన, అదేమన్నా సర్కసా, అదేమన్నా ఏమంటారు చూపించుకున్న ఎగ్జిబిషన్, అదేమన్నా అసలు అంటే దాని వాళ్ళ అర్థం ఏంటో తెలుసండి, అంటే వాళ్ళు ప్రసంగం చేస్తే అందరికీ వాళ్ళు అందరూ ఆడియన్స్ అంటే వచ్చిన విశ్వాసులందరూ మెచ్చుకొని వాహ్ ఏం చెప్పావు నువ్వు అసలు సూపర్ చెప్పావు అసలు అంటే అప్పుడు ఉబ్బిపోతారు అన్నట్టు, దానికోసం అడుగుతారు ప్రసంగం. నిజంగా దేవుని వాక్యానుసారంగా జీవించే వాళ్ళు నమ్రతతో దీనత్వంతో సమయాన్ని దేవుడు ఉపయోగించుకుని నేను అంత యోగ్యుని కాదండి అని తగ్గించుకుంటారు, అయ్యో నా వల్ల కాదండి అంత, దేవుడు వరమున్నా కూడా తగ్గించుకుంటారంట వాళ్ళు. కానీ వీళ్ళు అట్లా కాదు, అంటే మనం ఇప్పుడు దీని అర్థం ఏంటి, ఏం చేయాలనుకుంటున్నాం మనం, దేవుని వాక్యాన్ని చెప్పాలంటే భయపడాలి, వణకాలి, ఎందుకనంటే ఇది మనది కాదు వాక్యం, ఆయనది, సర్వోన్నతుడైన మహిమగల సింహాసనం నందు కూర్చున్న మహారాజుది, ఆయన వాక్యాన్ని ఇష్టం వచ్చినట్లు మనం చెప్పడానికి మనకు హక్కు లేదు. అందుకనే తప్పుడు బోధకులు దాన్ని తెగించి చేస్తారంట. అలాంటి లక్షణాలు కలిగి ఉన్న కొంతమంది అలిగి గొనిగి నేను ప్రసంగం చేస్తే వీళ్ళకు ఆత్మ పట్టుకొని ఏం చేస్తారంటే, నాకు ఇవ్వట్లేదు అని రచ్చ చేస్తారంట. ఈయనకిత్తే ఏదో మొత్తం ప్రపంచాన్ని అంతా రక్షిస్తాడు ఒక ప్రసంగం ద్వారా. అదొక రకమైన అంటే టీవీలో చూసి, యూట్యూబ్లో చూసి పాపం ఆయన ప్రసంగం విని, ఈయన ప్రసంగం విని కొంచెం ఒక ఏమంటారు ఒక సెన్సేషన్ వస్తుంది లోపల. ఆ సెన్సేషన్ బట్టి అక్కడ పాస్టర్ గారిని ఇబ్బంది పెడతారు, ఇక్కడ లోకల్ వాళ్ళని ఇబ్బంది పెడతారు. ఏడికి పోయినా వాళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే, నేను చేస్తా ప్రసంగం ఇప్పుడు చూడు, నేను చెప్తా చూడు, అది మంచి పద్ధతి కాదు. అలాంటి ఆలోచనలు, అలాంటి ఏమంటారు వైబ్స్ మనలో నుంచి వస్తున్నప్పుడు కొంచెం తగ్గి, అబ్బా ఏంది దుర్మార్గత నాలో, మనల్ని మనం పరిశీలించుకోవాలి. సాతాను గారు కూడా ఇట్లా కూడా రెచ్చగొడతాడు, ఇలా కూడా లాగుతాడు. తగిన సమయంలో హెచ్చించే దేవుడు, వాడుకునే దేవుడు దేవునికి తెలుసు. ఎక్కడ ఎప్పుడు వాడుకోవాలో దేవుడికి తెలుసు. అంతవరకు ఆయన బలిష్టమైన చేతుల కింద నమ్మకంగా ఉండాలి. అంటే దేవుని కంటే ఎక్కువ ఆలోచిస్తాం మనం, అంటే పాపం ఆయనకు తెలియలేదు దేవుడికి, ఆయనకు టైం తెలియదు, ఈ పాస్టర్ గారు వాడుకోవట్లేదు, అసలు దేవుడు ఎప్పుడో చెప్పేశాడు ఆల్రెడీ అన్నట్టుగా మాట్లాడతారు వాళ్ళు. కాబట్టి వాక్యాన్ని వినేటప్పుడు ఆ బోధను పరిశీలించాలి, వాళ్ళు తప్పుడు బోధ కూడా అని క్యారెక్టర్ ఎట్లా ఉందని. రెండోది మనం కూడా చేసేటప్పుడు భయపడాలి. తప్పుడు బోధకుల లక్షణాలు ఇన్ని చూస్తూ ఉంటే మరి మనం బోధ చేసేటప్పుడు భయపడకూడదా? మరి నా బోధ ఎట్లుంది? నిజంగా ఈ వాక్యాన్ని ధ్యానించేటప్పుడు నా జీవితాన్ని నేను నన్ను నేను భయపడ్డాను అసలు. ప్రభా నా బోధ ఎట్లుంది? నేనే తేడా కనిపిస్తున్నాను అప్పుడప్పుడు, నాది నాకే అని అనిపించింది నాకు. భయపడ్డాను నేను. ప్రభా అసలు నేనైతే పనికిమాలలోని అని పశ్చాత్తాపడ్డాను నేను. ప్రతి ఒక్కరూ దేవుని వాక్యం దగ్గరకు వస్తే, దేవుని వాక్యం కింద, దేవుని వాక్యం దగ్గర అందరూ ఈక్వల్. ఎంత పెద్ద భక్తులైనా సరే, అందరికీ వాక్యం. ఎంత పెద్ద భక్తులైనా సరే, కాబట్టి అందరూ పరిశీలించుకోవాల్సిందే, అందరూ పశ్చాత్తాపడాల్సిందే. అందరూ ఒకవేళ నేనున్నానా ప్రభా ఇలాంటి విషయాల్లో, ఇలాంటి ఇది ఒకటి కనిపిస్తుంది నాలో, ఇవన్నీ కొంత సింప్టమ్స్ కనిపిస్తున్నాయే, లేకపోతే ఇది ఒకటి కనిపిస్తుందే, ఇలాంటి ఒకవేళ నాలో వచ్చే అవకాశం ఉందా ప్రభా అని ఆలోచించుకోవాలి, బేరుజు వేసుకోవాల్సిందే. ఇంకోటట వాళ్ళు ఎట్లా ఉంటారంట అని అంటే, తిన్నని మార్గమును విడిచి బయేరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయేది. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానం ప్రేమించను, అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తం అతడు గద్దింపబడెను. ఎట్లనగా నోరు లేని గార్ధవము మానవ స్వరముతో మాటలాడి ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించెను. బిలాము గురించి తెలుసు కదా మనకి, ఇజ్రాయేలీలను సారీ నాకు తొందరగా హిందీ పదాలు వస్తాయి నోట్ల నుంచి. ఇజ్రాయేలీలను ఐగుప్తు నుంచి కానాను దేశం నడిపించేటప్పుడు మధ్యలో ఒక దేశం వస్తుంది. ఆ దేశం వచ్చినప్పుడు బాలాక్ అనే రాజు బిలామును ఏం చేస్తాడు, ఒక ప్రవక్త ఉంటాడు. ప్రవక్త అంటే వీళ్ళు ఇజ్రాయేలీ ప్రవక్త కాదు అసలు. అతను బిలాము అనే అతను అన్యజాతి ప్రవక్త ఆయన. అయినప్పటికీ దేవుడు ఆయనకు ప్రత్యక్షమై చెప్తాడు అది, ఎందుకంటే ఇజ్రాయేల్ వాళ్ళు వస్తున్నారు, వాళ్ళ ప్రవక్త ఈయన ఎందుకవుతాడు, అన్య దేశ ప్రవక్త. అయితే బాలాకు ఈయన గురించి విని సరే ఈయన దగ్గరికి పోతే పని అవుతుంది కదా, వాళ్ళని చెప్పిస్తే బాగుంటది కదా అనేసి మోయాబ్ రాజు కదా బాలాకు, ఎందుకంటే ఇటు అలాగా ఈ బిలామును హైర్ చేసుకుంటాడు. కొంచెం చూడండి సార్ మీరు చెప్పండి అంటే, ఆల్రెడీ దేవుడు ఆల్రెడీ ఆయనకి ఏం చెప్తాడు, హెచ్చరిస్తాడు, నువ్వు వాళ్ళని చెప్పించకూడదు, అది ఆశీర్వదించబడిన జనం అని హెచ్చరిస్తాడు. అయినా మళ్ళీ వెళ్తాడు, రెండు సార్లు అడుగుతాడు, దేవుడు రెండు సార్లు వద్దంటాడు, కానీ లాస్ట్కి పొమ్మంటాడు. పొమ్మన తర్వాత ఏం చేస్తాడు, మధ్యలో పోయేటప్పుడు దేవుడు ఏం చేస్తాడు, ఒక దూతను పెట్టి ఖడ్గాన్ని దూసిన దూతను పెడతాడు. అప్పుడు ఏమవుతుంది, ఆ గాడిది ముందుకు వెళ్ళలేకుండా అక్కడే ఆగిపోయి ఎదురు తిరుగుతూ ఉంటుంది. ఆయన కొడతా ఉంటాడు. ఆ గాడిదని కొట్టినప్పుడు అది మాట్లాడుతుంది, మాట్లాడి డైరెక్ట్ గా. అప్పుడు మాట్లాడినప్పుడు కూడా కనీసం అరే ఏంటి గాడిద మాట్లాడుతుందండి చూడండి, తాను చేసిన అతిక్రమణ అతడు గద్దింపబడను. నోరు లేని గార్ధాభం అంటే మనలాగా మాట్లాడదు కదా, మానస్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనం అడ్డగించను. అట్లుంటారట అబద్ధ బోధ. అంటే వాళ్ళు దేని ప్రేమిస్తారంటే దుర్నీతి వలన కలుగు బహుమానం ప్రేమిస్తారంట. బిలాం ఏం చేశాడు, కొంచెం ఈ దగ్గర ఏమైనా డబ్బులు వస్తాయేమో అని చూశాడు. మనకు అట్లా కనిపించదు కదా కొన్నిసార్లు, కానీ వాస్తవానికి చాలా యుక్తిపరుడు బిలాం. అరే చెప్పింది ఒకవేళ ఏమంటారు, ప్రార్థన చేశాడు వద్దన్నాడు, ప్రార్థన చేశాడు వద్దన్నాడు, కానీ పో అన్నాడు. మళ్ళీ పోయినప్పుడు మళ్ళీ మధ్యలో దేవుడు ఆపేశాడు, ఆ గాడితో మాట్లాడించి తిట్టిచ్చాడు, అయినా మళ్ళా వెళ్ళాడు, కానీ శపించలేదు, ఆశీర్వదించాడు. అంతే కదా మనం ఇక్కడ వరకు తెలుసు. దాని తర్వాత ఏమైందో చాలా డేంజర్. మరలా బాలాకెళ్ళి బిలాం దగ్గరికి వెళ్ళి చెప్పండి సార్, మళ్ళీ అసలు నేను మీకు ఎంత కావాలో చెప్పండి ఇచ్చేస్తానంటే, అసలు ఉపాయం ఇచ్చింది ఎవడంటే ఇజ్రాయెల్ మీదకి దేవుని కోపం రావటానికి బిలామే ఇచ్చింది. మీరు వాళ్ళని శపించలేరు, మీ వల్ల కాదు, మా ఆయన బాలకరాజు ఒక పని చేయని చెప్తాను. ఈ వీళ్ళని మీ వీళ్ళని ఏం చేయాలంటే ఇజ్రాయెల్ని వాళ్ళది వాళ్ళే పాపం చేసేలాగా చేయి. ఎలాగంటే మీ స్త్రీలు ఉన్నారు కదా, అందమైన స్త్రీలని మెల్లిగా వాళ్ళ దగ్గర పంపించు, వాళ్ళతో వ్యభిచారం చేయొచ్చు, మన దేవతల దగ్గరికి తీసుకుని వాళ్ళని మెల్లగా ఈ అమ్మాయిల ద్వారా ఎట్లాగో అట్రాక్ట్ అవుతారు. అట్రాక్ట్ అయిన వాళ్ళు మెల్లిగా లోపరుచుకొని మీ విగ్రహాల పూజ దగ్గరికి తీసుకుని రా, వాళ్ళతో ముక్కిచ్చు, అయిపోయింది కథం. వాళ్ళ దేవుడే వాళ్ళ మీద కోప్పడి వాళ్ళని చంపేస్తాడు. చేశాడా? చేశాడు. ఈ ఐడియా ఇచ్చింది ఎవరంటే బిలాము. అది ఎక్కడ తెలుస్తుంది అంటే ప్రకటన గ్రంథంలో అక్కడ ఇక్కడ రాశాడు, బిలాము బోధ అని. అంటే విగ్రహారాధన చేయటం, వ్యభిచారం చేయటం, బిలాము బోధ. ఆ బిలాము ఎవరికి బోధ చేశాడంటే ఈ బాలాక్ చేశాడు, ఈ సజెషన్ ఇచ్చాడు. అప్పుడు బాలాక్ అది ఆ ట్రిక్ ప్లే చేశాడు. అప్పుడే చేస్తే ఆ ఇజ్రాయెల్ మీద దేవుని కోపం రగులుకుంది. ఎంత దుర్మార్గత అది. అయితే ఈ బిలాము బోధ చూడు, ఆ యొక్క దుర్నీతి చూడు. అంటే డబ్బు సంపాదించడానికి విగ్రహారాధన, వ్యభిచారానికి ఉసుగొలిపాడు ఆశీర్వదించబడిన జనాన్ని. అదే దుర్నీతి అంటే. బహుమానాన్ని ప్రేమించాడు అంటే డబ్బు పిచ్చి. అంతేనా? అయిపోయిందండి. నేను అంటే అట్లా బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయి సేమ్ బిలాము లాగా చేస్తున్నారంట అబద్ధ బోధకులు. అబద్ధ బోధకులకి ఏం కావాలి? అదే కావాలి. అయితే వాళ్ళు గద్దించబడతారు ఇట్లాగే. అయినా వాళ్ళు ఎట్లాంటి వాళ్ళంట, వాళ్ళు ఇలాగే మూర్ఖంగా ప్రవర్తిస్తారంట. కాబట్టి ఒకసారి ఆలోచించుకోవాలి, వాళ్ళలో వ్యభిచారం చేసే తత్వం, వ్యభిచారం చూసే ఆ పిచ్చితనం, ఆ డబ్బు పిచ్చి ఈ బిలాము లాగానే ఉంటుందంట. వాళ్ళకు కూడా దుర్నీతిని ప్రేమిస్తారట వాళ్ళు. అవసరమైతే విగ్రహారాధన టైప్ లో కొన్ని తీసుకొని వస్తారంట సంఘంలో నుంచే, ఆ సేవ చేసే వాళ్ళు, ఆ బోధకులు. చాలా మంది అట్లున్నారు. ఆ వ్యభిచారానికి సంబంధించి ఏం కాదు పర్లేదు, ఏంది నువ్వు కూడా లైవ్ చేయి, ఆయన కూడా అచ్చే ఇచ్చే, ఆ ఏం కాదు పర్లేదు, ఏమేం చేసుకోవచ్చు మనం. పాస్టర్ గారు కూడా లవ్ చేస్తారు. ఒక పాస్టర్ గారు నేను చూశాను, ఆయనకి 60 సంవత్సరాలు. ఆయనకు ఒక ప్రేయస్ ఉంది. అసలు నాకు మతిపోయింది వినటం చూసి. ఆయన భార్యను వదిలేసి ఆమె దగ్గర పోతున్నాడు. ఆయన పాస్టర్ గారు, ఆయన పెద్ద సంఘం, ఆయన 2-3 సంఘాలు ఉన్నాయి. నాకు అసలు ఏం చేయాలో అర్థం కలిగింది. ఏంటి అసలు అబద్ధ బోధకులు? అబద్ధ బోధ, బోధ ఒకటి, బ్రతుకు ఒకటి. అబద్ధ బోధకుల యొక్క ఏమంటారు, గుర్తు. కాబట్టి మనల్ని మనం సమర్పించుకున్నాం. మనలో ఇట్లాంటి వాళ్ళు ఉన్నామా? నాలో ఇట్లాంటివి ఉన్నాయా లక్షణాలు అని మనం ఆలోచించుకొని పశ్చాత్తాపడాలి. వేరే వాళ్ళ బోధ వినేటప్పుడు నిజంగా వాక్యానుసారంగా చేస్తున్నాడని పరిశీలించాల్సిందే. ఎవరు పడితే వాళ్ళదే బాగున్నాడు 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 అని వెళ్ళిపోకూడదంట. అది యూట్యూబ్ లోనైనా, మన సంఘంలోనైనా, మన ఇంట్లోనైనా, మన భర్త అయినా, మన భార్య అయినా, ఎవరైనా సరే. ప్రార్థన చేసుకున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక.